ஸ்ரீசச்சிதானந்த சத்குரு சாயிநாத மகராஜ் கீ ஜெய். சத்குரு ஸ்ரீ சாயிநாதுனி சரத் பாபுஜி
பந்தொம்மிதவ அத்தியாயம் மதனுகிரகம் ரெண்டு. నా మీద అంటే స్వయంగా హేమాడ్ పంత్ మీద కురిసిన కృపాప్రసాద వర్ణన రెండవ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం, స్థూలం కన్నా అత్యంత స్థూలం. బ్రహ్మదేవుడి నుంచి అతి సూక్ష్మమైన మొక్క వరకు అన్ని రకాల వస్తువులు ఆయనే. అలాంటి సద్వస్తువుకి రంగుని రూపాన్ని ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్లతో చూడాలని అంతఃకరణలో వాంఛ కలిగింది. సూర్యోపాసకులు దీపపు వత్తిని వెలిగించి సూర్యుడికి భక్తిభావంతో హారతిస్తారు, లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్నే ఆయనకి నైవేద్యమిస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోసిలితో నీరు తీసుకుని దాన్నే దానికి అర్ఘ్యమిస్తారు. ఇదంతా పైకి చూడ్డానికి యోగ్యమనిపించదు. అయితే సూర్యభగవానుడు, సాగరుడు వీరు ఎంతో ఉదారచిత్తంతో ఉండటం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారి ఉచితానుచితాలను ఏం పట్టించుకుంటారు, భక్తులను గౌరవించటమే వారి కోరిక. సమానశీలే వ్యసనేషు సఖ్యం. ఒకేలాంటి స్వభావం లేక వ్యసనం లేదా ఇష్టాలు కలిగి ఉన్నవారికి మైత్రి ఉండటం, అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము ఆత్మ ఏకత్రంగా ఉండటమనేది గొప్ప ఆపలేనటువంటి అపవాదమే, అంటే విరుద్ధమే. స్వాభావికంగా ఒకదానికొకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండింటి మైత్రి ఆశ్చర్యకరం. ఒకటి లేకుండా మరొకటి ఉండదు, అవి ఒక్క క్షణమైనా వేరుగా ఉండవు. ఈ దేహం నాశవంతమైంది, అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదా మార్పు లేకుండా ఉంటుంది, ఎన్నటికీ నశించదు. ఈ రెండింటి ప్రేమ అపరిమితం. అందువల్లే సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఓ గొప్ప శక్తి, దీనికన్నా అవ్యాకృతం, ఇంద్రియాలకు స్పష్టంగా కనిపించనిది. అంటే సూక్ష్మంగా ఉండేదే ఆకాశం, ప్రకృతి లేదా అవ్యక్తం, దాన్నే మాయా అని కూడా అంటారు. వీటన్నిటికన్నా పురుషుడు పరమాత్మ సూక్ష్మంగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి. సర్వుల అంతిమగతి శుద్ధ బ్రహ్మ అతనే. అలా ఆ ఆత్మ స్వతహాగా నిర్వికారి, అది స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. అయితే మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా స్థిత్యంతరం లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానంలో మృగజలం ఉందనిపిస్తుంది. ముత్యపు చిప్ప వద్ద తళతళమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టను చూసి ఊరికే సర్పం అనే మిథ్యాభ్రాంతి కలుగుతుంది. త్రాటిమీద సర్ప ఆరోపణ వస్తుత ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేను దేహమై ఉన్నాను అనే అభిమానం మూలంలో ముక్తస్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము, వీటి నుంచి ఆత్మ అన్యగుణధర్మంలో ఉంటుంది. అది తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. అది శుద్ధ చైతన్యయుక్తంగా ఆకార వికారరహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనసు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం ఆపగలిగినది కాదు. మర్రి బీజం ఎంత సూక్ష్మం, అయితే దాని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి నిలువ ఉంటుంది. ఆ వృక్షం కడుపులో లెక్కలేనన్ని గింజలుంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలుంటాయి. ఆది బీజ ఏకలే, బీజ అంకురలే, ఏకాబీజ పోటీతరు కోటీకోటి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశపర్యంతం అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో కూడా అలాగే జరుగుతుంటుంది అని చక్కగా గుర్తుపెట్టుకుని చూడాలి. శాశ్వతత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తతని, స్వతంత్రతని, పరమాత్మని ప్రాప్తింపచేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం ఇదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించనంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనిత్యం అనిపించటంలోనే జగత్తు అస్తిత్వం దృష్టికగుపిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటుపోవాలో తెలీదు. విశ్వాభాసం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞానస్వరూప పరమాత్మలో మాయ, మిథ్యావిలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దానికోసం ఊరికే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుంచి మెళకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక స్వస్వరూపంలో స్థితమై ఉండేవారికి ప్రపంచంలోని కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదులు ప్రాప్తింపచేసుకోవాలని గుర్తుండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంది అనే అనుభవ జ్ఞానం కలగకుండా, ఆత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా శోక మోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. జ్ఞానమార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గం అని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్నే అవలంబించమని చెప్పేవారు. జ్ఞానమార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు, జ్ఞానమార్గం రామాఫలం లాంటిది, భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం, భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండూ రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామాఫలాన్ని చెట్టు నుంచి కోసి కింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికే ఆ మాధుర్యం లభిస్తుంది. రామాఫలం మాధుర్యం మంచిదన్న మాట నిజమే. అయితే అది చెట్టు మీద పండినప్పుడే. అది భూమి మీద రాలిపడితే ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించటం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు. సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడనవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది ఎంతో విలువైనది. రామాఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానమార్గం అవలంబించేవారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ, మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్లు ఏమాత్రమూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయాసాగరులైన శ్రీసాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించే చెప్పేవారు. శ్రీమద్భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనం తెంచటానికి దీన్నే సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేనిప్పుడు చెప్తాను, శ్రోతలు వినాలి. వయోవృద్ధురాలైన ఒక ఆమె వార్ధక్యంతో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగటానికి అన్నపానాలు మానేయాలని వ్రతం మొదలుపెట్టింది. ఆమె స్థితిని చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయటానికి వెళ్ళాడు. గడచిన కథలో సందర్భం అది. సాయి మనసులోని సంకల్పాలను దర్శింపచేసే ఈ సచ్చరిత అనే జ్యోతి వెలిగింది. దాని కాంతిపుంజాలు మార్గదర్శకమై అవి సాధకులు, అమాయకులైన భక్తులకు యోగ్య మార్గాన్ని ప్రాప్తింపచేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపచేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నాడు. వృద్ధురాలి నిశ్చయం చూసి బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనసులోని నిశ్చయాన్ని మార్చగా కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు. అమ్మా, నువ్వెందుకీ సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? ప్రౌఢస్త్రీలను బాబా అమ్మా అని పిలిచేవారు, పురుషులను కాకా అంటే బాబాయి, బాపు లేదా భాయి అంటే సోదరా అని పిలిచేవారు. ఆ పిలుపెంత మధురం! బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకింపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దీనదయాళురు, దుర్బలులు బాధితులపై కరుణామృత రసధారలను కురిపించేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూచోపెట్టుకుని ప్రేమపూర్వకంగా తమ గురుత్వం యొక్క గుప్తతాళం ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖ తీవ్రతను తగ్గించటానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చటానికి జ్ఞానమయ మేఘమనే బాబా స్వానందమనే జలాన్ని వర్షించటం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు. అమ్మా, ప్రాణాన్నిలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్కను అడుక్కునే ఫకీర్ని. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డని, నీవు నాకు అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్ప సుఖాన్నిచ్చే ఓ విశేషం చెప్తాను. చూడు, నా గురువు గొప్ప అవలియా, కృపాసాగరులు. ఆయన సేవ చేసి చేసి నేను అలసిపోయాను. అయితే ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. నా మనసులో కూడా ఆయన్ని ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరిక ఉండేది. మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేనవి వెంటనే వారికిచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకున్నాను. నా గురువు పూర్ణకాములు అంటే సర్వ ఇచ్ఛలు, ఆకాంక్షలు నెరవేరినవారు. మరి ఆయనకు 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బడిగేవారిని నిష్కాములని ఎలా అనాలి? అయితే అలాంటి శంకను మనసులో రానియకూడదు. ఆయన వ్యావహారికమైన డబ్బుని స్వప్నంలో కూడా కోరరు. డబ్బుతో ఆయన చేయవలసిందేముంది? నిష్ఠ, సబూరీలే 2 పైసలు, మరోటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యమంటేనే సహనం. దాన్నెన్నటికీ దూరంగా నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరుషత్వం అంటేనే సహనం. అది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలు నివారిస్తుంది. సమస్త భయాలని పక్కకి నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలికి తరిమేస్తుంది. ఇక్కడ అవిచారమనే బాధాకరమైన విషయం ఎవరికీ అంతుపట్టనిది. సహనం సద్గుణరాశి, సద్విచారమనే రాజుకి రాణి. మనుస్మృతిలో కూడా 10 సద్గుణాలలో ధృతి అంటే సహనానికే ప్రథమ స్థానం ఇవ్వబడింది. 6:62. నిష్ట, సహనం అనేవి సఖ్యమైన అక్కచెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కానీ, గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్రబుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని, వజ్రాన్ని సానపై అరగతీస్తే శుభ్రపడతాయి. కానీ రాయి రాయిగానే ఉంటుంది, వజ్రం మాత్రం తేజస్సుతో ధగధగా మెరుస్తుంది. మెరిసేందుకు రెండింటికీ ఒకే పద్ధతి అవలంబించినా రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది, రాయి తన గుణాన్ననుసరించి రాయిగానే ఉండిపోతుంది. 12 సంవత్సరాల పాటు గురుపాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్నవాణ్ణైన నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంతో ప్రేమ ఉండేది. నాకు అన్నవస్త్రాలకు లోటుండేది కాదు. నా గురువు మూర్తీభవించిన భక్తి ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువులాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖ వైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమని ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు, నా కళ్ళు అరమూడ్పులై ధ్యానస్థమైపోయేవి. మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు వేరే చూడవలసినదంటూ ఏమీ ఉండేది కాదు. నేను ప్రేమ ముప్పిరిగొనగా రాత్రింబవళ్ళు గురుముఖాన్నే అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి, దాహము ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యానముండేది కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌసల్యం అద్భుతం. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకి మరో కోరికే లేదు. ఆయన నన్నెప్పుడూ ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడూ రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురువు పాదాల వద్ద ఉండేవాణ్ణి, కొన్నిసార్లు నేను సముద్రతీరంలో ఉండేవాణ్ణి. అయితే మా సహవాస సుఖానికి దూరం అంటూ ఉండేది కాదు. ఆయన నన్ను కృపను నింపుకున్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలను తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. దృష్టితోనే ఆయన తమ శిష్యులను కాపాడేవారు. అమ్మా, ఈ మసీదులో కూర్చుని ఉన్న నేను ఏం చెప్తానో అది నిజమని తెలుసుకో. నా గురువు నా చెవిలో ఏదీ ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? తాబేలు ప్రేమదృష్టితో దాని పిల్లలకు సుఖ సంతోషాలనిస్తుంది. అమ్మా, ఊరికే ఎందుకు దుఃఖిస్తావు? నాకు ఉపదేశించటమే తెలీదు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు అవతలి ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఉంటాయి. దృష్టి సారించటంతోనే అది వాటిని పోషిస్తుంది. కనుక అంటున్నాను, మంత్రం కోసం వ్యర్థంగా ఎందుకు కష్టపడతావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు, నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నాకు నా గురువేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత, జ్ఞానప్రాప్తికి 4 సాధనలు అంటే వివేక, వైరాగ్య, సమాధి, షట్సంపతి, ముముక్షుత్వాలను లభింపచేసుకోవటం అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతో పనిలేదు. కేవలం గురువే కర్త, గురువే హర్త అన్న ఒక్క విశ్వాసం చాలు. కనుకే గురువు గొప్పతనం చాలా గొప్పది. గురువు సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. అలా గురువుస్థితిని తెలుసుకున్నవారే ముల్లోకాల్లో ధన్యులు. ఈ ప్రకారంగా ఆ వృద్ధురాలికి బాబా బోధించిన తర్వాత ఆ విషయం ఆమె హృదయంలో ముద్రించుకుపోయింది. ఆమె బాబా చరణాలపై తలపెట్టి తన సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకుంది. మొదట్నుంచి ఈ కథను విని అది నా మనసులోని ఆలోచనకు సంబంధించినదని తెలుసుకుని అది నాకు ఉపయోగపడేదని భావించి నా మనసుకి ఆనందము, ఆశ్చర్యము కలిగాయి. బాబా చేసిన ఈ లీల చూసి పరమానందంతో నా కంఠం పూడుకుపోయింది. ప్రేమ పరవళ్లతో ఉప్పొంగింది. ఆ ఉత్తమ ఉపదేశం నా మనసులో హత్తుకుపోయింది. నా కంఠం గద్గదమవటం చూసి మాధవరావు నాతో ఇలా అన్నాడు, చెప్పండి అన్నాసాహెబ్, ఎందుకలా కంటతడి పెడుతున్నారు? ఎందుకలా కూచుండిపోయారు? బాబా కథలు లెక్కలేనన్ని ఉన్నాయి, ఎన్నని చెప్పను. మాధవరావు అలా అంటుంటే మసీదులో గంటలు మ్రోగటం వినిపించింది. రోజూ మధ్యాహ్న భోజనాలకు ముందు భక్తులు మసీదుకొచ్చి కూచుని గంధాక్షతలు, అర్ఘ్యపాద్యాలు అంటే కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్లు ఇత్యాది విధులతో బాబాకి పూజ చేసేవారు. ఆ తరువాత బాపూసాహెబ్ జోగు పంచహారతి తీసుకుని బాబాకి భక్తి ప్రేమలతో హారతిచ్చేవాడు. భక్తులు హారతి పాడేవారు. ఆ హారతిని నిర్దేశిస్తూ ఆ గంట గణగణ మోగింది. నా మనసులోని కోరిక తృప్తి చెందింది. ఇద్దరము మసీదుకెళ్ళాం. మధ్యాహ్నం పూట ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తుండేవారు. స్త్రీలు పైన మసీదులోనూ, పురుషులు కింద మండపంలోనూ నిలబడేవారు. మంగళవాద్య ఘోషలో లోహెపు పళ్లెం మీద కొట్టి శబ్దం చేసేవారు. ఆ చప్పుడులో అత్యంత హర్షంతో నిండిన ఉచ్చస్వరంతో అందరూ కలిసి హారతిచ్చేవారు. మేము మండపద్వారం దగ్గరకు చేరాం. అప్పుడు హారతి గొప్పగా జరుగుతోంది. మసీదు మెట్లు పురుషులతో నిండిపోయాయి. పైకి పోవటానికి కొంచెం కూడా చోటు లేదు. నా మనసుకిలా అనిపించింది, హారతి అయ్యే వరకు కిందే ఉండాలి, హారతి అయ్యాక ఇతర భక్తులతో కలిసి పైకి బాబా దగ్గరికెళ్ళాలి. నా మనసులో ఇలా అనిపించటం నిజమే కాని మాధవరావు స్వయంగా మెట్లమీదకి వెళ్ళి చేత్తో నన్ను కూడా లాగాడు. నన్ను బాబా వద్దకు తీసుకెళ్లాడు. బాబా తమ స్థానంలో కూచుని హాయిగా చిలుం పీలుస్తున్నారు. ఎదుట జోగ్ ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచహారతితో ఆయనకు హారతిస్తున్నాడు. అలా హారతి వైభవోపేతంగా జరిగేటప్పుడు మాధవరావు బాబాకి ఎదురుగా కుడివైపు తను కూచుని నన్ను కూడా కూచోపెట్టాడు. అప్పుడు శాంతమూర్తి, సత్పురుషుల మకుటమణి బాబా మృదు మధుర మంజుల స్వరంతో నాతో, శ్యామరావు నీకిచ్చిన దక్షిణను నాకివ్వు అన్నారు. నేనిలా అన్నాను, బాబా ఈ శ్యామరావు ఇక్కడే ఉన్నాడు, అతను దక్షిణకు బదులు నమస్కారాలిచ్చి ఇవే నా 15 రూపాయలు, ఇవి బాబాకివ్వు అన్నాను. అందుకు బాబా ఇలా అన్నారు, సరే వాటినిటివ్వు, ఏదైనా మాట్లాడుకున్నారా, ఇద్దరు ఏమైనా అనుకున్నారా, మీరు ఏమేం మాట్లాడుకున్నారో అదంతా నాకిప్పుడు చెప్పు, నమస్కారాల సంగతి అటుండని, అతనితో ఏం మాట్లాడావో అదంతా పూర్తిగా నాకు వినిపించు. ఆ విషయాలు చెప్పాలని నాకెంతో కోరికగా ఉంది. కడుపులో ఆనందం ఇమడటం లేదు. హారతి ఎంతో గట్టిగా పాడుతున్నప్పటికీ ఆ పరమానందం నా పెదవుల నుంచి బయటపడింది. తలగడకి చేరగిలబడి కూర్చున్న బాబా నా మాటలు వినేందుకు ముందుకు వంగారు. నేను కూడా ముఖం ముందుకి వంచి చెప్పటం మొదలెట్టాను, బాబా అక్కడ జరిగినవన్నీ నా మనసుకి మధురంగా అనిపించాయి. అందులో ఆ వృద్ధురాలి కథ ఎంతో అద్భుతంగా అనిపించింది. బాబా శ్యామారావు ఈ కథ చెప్పినప్పుడు మీ కరుణ నాకు కనిపించింది. ఈ కథారూపంతో మీరు నాపై అనుగ్రహం చూపినట్లు నాకు నిశ్చయం కలిగింది. దానికి బాబా ఎంతో ఉత్సాహంతో, ఆ కథంతా నాకు పూర్తిగా చెప్పు, ఆ అద్భుతమేమిటో ఆ అనుగ్రహమేమిటో చూద్దాం అన్నారు. ఆ సంగతి నేనిప్పుడే విన్నాను. అది నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. దాన్ని నేను ఆపకుండా బాబాకి చెప్పేశాను అని అది విని బాబా మనోవృత్తి ప్రసన్నంగా కనిపించింది. ఈ ప్రకారంగా జరిగినదంతా నేను చెప్పాను. బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, ఇది గొప్ప అమూల్యమైనది, దీన్ని బాగా గుర్తుంచుకో. తరువాత ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఆయన ఇలా ప్రశ్నించారు, ఈ సంగతి ఎంత మధురంగా ఉంది, నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా, నిజంగా దాని అర్థమేమిటో నీకు బోధపడిందా? నేనిలా అన్నాను, బాబా ఈ కథ వినటంతో నాకు శాంతి కలిగింది, నా మనసులోని పీడ దూరమైంది, నాకు నిశ్చిత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు, నా పద్ధతి విలక్షణమైనది, ఈ ఒక్క సంగతి మనసులో పెట్టుకుంటే గొప్ప ఉపకారం జరుగుతుంది, ఆత్మకు సంబంధించిన అనుభవజన్య జ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవటం, దానికోసం దాన్నే ధ్యానించటం, ఇదే ఆత్మానుష్ఠానం, దాని ప్రీతికోసం చేసే పని అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వ ఇచ్ఛల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణుల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోకి రాణిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. కేవలం మూర్తిమంతమైన జ్ఞానం, చైతన్యం లేదా అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి, దాన్నే నిత్యము ధ్యానించాలి. ఇది నా నిర్గుణ నిరాకార రూప ధ్యానం సాధించలేకపోతే నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకుని నఖశిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్ళు మనసులో పెట్టుకోవాలి. అలా నా ధ్యానం చేస్తూ చేస్తుండగా వృత్తి ఏకాగ్రమై ధ్యాత, ధ్యానము, ధ్యేయముల స్పృహ నశించిపోతుంది. ఈ ప్రకారంగా ఈ మూడింటి సముదాయం నశించిపోతే ధ్యానం చేసేవారికి అత్యంత చైతన్యం ప్రాప్తిస్తుంది. ఇదే ధ్యానం చేయటానికి అంతిమ లక్ష్యం. దానివల్లే బ్రహ్మతో ఐక్యత నీకు ప్రాప్తిస్తుంది. తాబేలు యువతలి తీరంలో ఉంటుంది, పిల్లలు అవతలి తీరంలో ఉంటాయి. వాటికి పాలు లేదా తల్లి ఒడి లభించవు. అయితే కేవలం తల్లి దృష్టే ఆ పిల్లలను పోషిస్తుంది. పిల్లలు తల్లిని సదా ధ్యానిస్తూ ఉండవలసి వస్తుంది. అంతకంటే మరోటి ఏమీ చేయనవసరం లేదు. వాటికి పాలు, మేత లేక అన్నము అవసరం లేదు. తల్లివైపు చూడటమే, అదే వాటికి పోషణ. తాబేలు పిల్లలకేసి తిరిగి చూడటం ప్రత్యక్షంగా అమృత దృష్టే. దానివల్ల పిల్లలకు స్వానందరూప పోషణ అనే లాభం కలుగుతుంది. అలాగే శిష్యుడికి కూడా గురువుతో ఏకరూపుడయ్యే లబ్ధి కలుగుతుంది. ఈ ప్రకారంగా సాయిబాబా నోటినుంచి మాటలు వెలువడినప్పుడు హారతి కూడా అయిపోయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై అని అరిచారు. నీరాజనం చూపించే విధి పూర్తయింది. హారతి కూడా పద్ధతి ప్రకారం ముగిసింది. బాపూసాహెబ్ జోగ్ తమకు కలకండ అర్పించటానికి వచ్చినప్పుడు బాబా తమ దోసిలి చాచారు. అందులో జోగ్ నియమానుసారం దోసెడు కలకండను ప్రేమతో సమర్పించి నమస్కరించాడు. బాబా ఆ కలకండ మొత్తం నా చేతిలో పోసి ఇలా అన్నారు, నే చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నీ స్థితి ఈ కలకండలా అవుతుంది. దానికి నేను బాబాకు నమస్కరించి వారి కృపను కోరాను. ఈ ఆశీర్వాదమే నాకు చాలు, నన్ను రక్షించండి. దానికి బాబా ఇలా అన్నారు, ఈ కథను విని దాన్ని మననం చేయాలి, దాన్ని మళ్లీ మళ్లీ చింతన చేయాలి. అంటే దీన్ని చక్కగా గుర్తుంచుకుని మనసులో పెట్టుకుంటే అత్యంత ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా నీవు విన్నదంతా నీ మనసులో ఉంచుకుంటే నీకు శ్రేయస్సు కలిగి నీ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సుడిగాలి వచ్చినప్పుడు సముద్రంలోని అలలు పైకెగసిపడతాయి. అసంఖ్యాకంగా బుడగలతో పాటు నురగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటి యొక్క అనేక రూపాలు. ఇదంతా దృష్టిభ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకిలా జరిగింది? ఇవన్నీ సర్వనాశనం అయ్యాయనుకోవాలా? అయితే ఇదంతా మాయ ఆడే ఆట అని, ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. సృష్టికి కూడా అలాగే సృష్టి, లయము ఉంటాయి. కనుక వివేక సంపన్నులకి వాటిపై ఆసక్తి ఉండదు. వారు నాశవంతమైన వస్తువులపై ఆసక్తి పెట్టుకోరు, శాశ్వత వస్తువులను పొందుతారు. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. కాని దానికోసం యథార్థ జ్ఞానం కావాలి. సద్వస్తువు అంటే బ్రహ్మ గురించి అన్ని విధాలా జ్ఞానం లేదా బోధ కలుగకపోతే దాన్ని చక్కగా ధ్యానించలేము. ఆత్మ గురించిన చక్కటి అనుభవజన్య జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి, ఆత్మానుష్ఠానం అంటారు. విశేష ప్రమాణం లేదా స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్య అణువంతైనా భేదం లేదు. ఈ ముగ్గురిలో భేదం చూసినవారు మోసపోతారు. మళ్లీ మళ్లీ చింతన చక్కగా పూర్తిగా అయి ధ్యాత, ధ్యానం రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్ఛలు ఆకాంక్షల నుంచి పూర్తిగా ముక్తులైన వారే సర్వ ప్రాణుల అంతర్యామి అని తెలుసుకొని, తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకుని, ఎవరి గురించి ఎలాంటి భీతి లేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానమంటారు. అప్పుడు అవిద్య వల్ల ఉత్పన్నమైన కర్మబంధనాలతో సంబంధం వెంటనే తెగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధం విడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది. అసలు ఆత్మ ఉందా లేదా, అది ఒకటిగా ఉందా లేక ప్రతిచోట వేర్వేరుగా ఉందా, అది కర్మ చేసేదా లేక కర్మ చేయనే చేయదా, ఇది చూడటం కోసం 6 శాస్త్రాలను శోధించాలి. సమస్త ప్రాణుల్లోనూ ఆత్మ ఒక్కటే ఉంది అన్న ప్రత్యక్ష అనుభవం పొందటమే అదే జ్ఞానానికి పరాకాష్ఠ, మోక్షము, పరమానందము నిజంగా అక్కడ్నుంచే ఉత్పన్నమవుతాయి. అంధుడి కోసం ఏనుగుని వర్ణించటానికి బృహస్పతి లాంటి అత్యంత బుద్ధిమంతుడైన జ్ఞాని అయిన దేవతల గురువు వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపం అతని అవగాహనకు అందదు. వాక్కుతో అగమ్యమైన వస్తువుని వర్ణించలేము. వక్త నోరు, శ్రోతల చెవి, పోయిన కళ్లను తీసుకురాగలవా? ఏనుగు నిజస్వరూపాన్ని చూడటానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోకి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్యనేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవ జ్ఞానానికి నిధి. సాయిస్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించటం, దర్శించటం అవుతుంది. అవిద్య, కామము, కర్మ ఈ బంధనాల నుంచి సంపూర్ణంగా విడిపడటానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకో. సాయి నీలోనూ నాలోనూ మాత్రమే కాదు, సర్వ ప్రాణుల్లోనూ ఆయన నిజంగా ఉన్నారు. సూర్యుడు సకల జగత్తులో ఉన్నట్లు అలాగే ఆయన అందరిలోనూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సర్వసాధారణమైన అమూల్యమైన మాటలు వినండి. పదే పదే ఆయన చెప్పే ఆ మాటలు గుర్తుంచుకుంటే మీ హితం సదా సర్వదా సఫలమవుతుంది. పూర్వజన్మలో రుణానుబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ పోలేరు. కనుక మనుషులే కాదు, పశుపక్షాదులను కూడా చిదరించుకోకూడదు. వచ్చేపోయేవారిని ఆదరించాలి. దప్పికగొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి ఆహారము, వస్త్రాల్లేనివారికి వస్త్రాలు, తలదాచుకునేందుకు నీడలేనివారికి కూచోవటానికి చోటు ఇస్తే శ్రీహరికి సంతోషం కలుగుతుంది. నీ మనసులో వారికి డబ్బివ్వాలి అని అనిపించకపోతే ఇవ్వకు. కానీ వారిపై కుక్కలా మొరగవద్దు. ఎవరైనా నిన్ను 100 మాటలు అన్నా నీవు తిరిగి వారికి కటువుగా సమాధానమివ్వద్దు. సదా సహనం పెట్టుకుంటే అపరిమిత సుఖం లభిస్తుంది. ప్రపంచం తలక్రిందులైనా నీవు చెలించకు. నీ స్థానంలో నీవు హాయిగా ఉండి ప్రపంచాన్ని ఆసక్తిగా చూడు. మన మధ్య ఉన్న అడ్డుగోడని తొలగిస్తే వచ్చేపోయేందుకు ప్రశస్త మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేదవృత్తే గురుశిష్యుల మధ్య గోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారిలో ఐక్యస్థితి ప్రాప్తించటం కష్టం. అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనే నామస్మరణ తప్ప మనని ఎవరూ సంరక్షించరు. ఆయన చేతలు అలౌకికము, అమూల్యము, అనూహ్యము. ఆయన ఏం చేయదలుచుకుంటారో అదే అవుతుంది. ఆయన మార్గాన్ని ఆయనే చూపిస్తారు. ఆయనకు మన కోర్కెలు తీర్చటానికి ఒక్క క్షణం పట్టదు. రుణానుబంధం ఉండటం వల్ల మన కలయిక దైవవశాత్తు జరిగింది. అయినా ఒకరి పట్ల ఒకరు ప్రేమ పెట్టుకుని సుఖ సంతోషానుభవాన్ని పొందాలి. ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వారినే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసలు జరుగుతున్నంతవరకు జీవమాతృలు జీవించే ఉంటారు. ఈ కృపావచనాలు చెవిలో పడగానే ఆతృతతో ఉన్న నా మనసు సుఖించింది. దాహంతో ఉన్న నాకు నీరు లభించినట్లయింది. నేను ఆనందించాను. దగ్గర అసమాన బుద్ధి ఉన్నప్పటికీ, ఎన్నటికీ చలించని ప్రగాఢ శ్రద్ధ ఉన్నప్పటికీ సాయిలాంటి గురుబలం లభించటానికి మాత్రం ప్రబల అదృష్టం ఉండాలి. ఇందులోని సారం శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పినదే, ఏయధామం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. గీత 4:11. ఎవరు నన్నెలా భజిస్తారో వారికి నేనెలాంటి ఫలమే ఇస్తాను. అంటే భారాలన్నీ కర్మపైనే ఉన్నాయి. కర్మ ఎలా చేస్తాము, జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుందో, అభ్యాసం ఎలా చేస్తాము, అలాగే ఆ ప్రమాణంలోనే హితాన్ని సాధిస్తాం. ఇదే ఈ అధ్యాయంలోని తాత్పర్యం, ఇదే ఇందులోని బోధామృతం. అనన్యశ్చింత ఎంతో మాం. గీత 9:22. ఎవరు అన్యభావాలు లేని వాళ్లై ఆయన్ను గూర్చి చింతిస్తూ ఎడతెగక ధ్యానిస్తారో ఆ నిత్య యోగయుక్త పురుషుల యోగక్షేమాలను గోవిందుడే పూర్తిగా వహిస్తారు. భగవద్గీతలోని ఈ మర్మమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ మధురోపదేశాన్ని విని నా కళ్ళ ఎదుట స్మృతి, దేవాన్ భావయ తానేనా. గీత 3:11. యజ్ఞాలతో మీరు దేవుణ్ణి తృప్తిపరచండి, ఆ దేవతలు కూడా మిమ్మల్ని వర్షాదులతో తృప్తిపరుస్తారు అన్న మాటలు నిలబడ్డాయి. మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీ వెనక ఫలాన్నివ్వటానికి నేను నిలబడి ఉంటాను. అయితే నేను తీవ్రంగా ప్రయత్నించాలి, ఫలితం మాత్రం మీరనుభవించాలా అని మీరనవచ్చు. కానీ నన్నలా అనుకోకండి. మానవులు కార్యసాధన పట్ల తత్పరులై ఉండాలి. బాబా శపథపూర్వకంగా చెప్పిన ఈ మాటలు ప్రమాణంగా గ్రహించి వ్యవహరించేవారికి పరలోకపు సుఖాల గని లభించిందని తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రోతలకు నేనింకొక విన్నపం చేస్తున్నాను. ఒక్క క్షణం చిత్తాన్ని స్థిరం చేసి, నా నిశ్చయాన్ని దృఢపరచి, నాకు అనుభవాన్నిచ్చిన సాయిబాబా స్వభావం గురించిన ఒక కథను వినండి. ఏదైనా ఒక మంచి పని చేయాలని నియమం పెట్టుకుంటే సాయి మహారాజు ఎలా ఉత్తేజం కలిగిస్తారో, పెదవి కదపకుండా ఎలా అనుగ్రహిస్తారో చూడండి. భక్తులు బాబాకి అనన్యంగా శరణు వెళ్తే వారికి భక్తి యొక్క గొప్పదనం అనుభవంలోకొస్తుంది. బాబా లీలలు నిత్యనూతన అద్భుతానుభవాలను కలిగిస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచాక ఒకవేళ చక్కటి భావనా వీచిక చెలరేగితే అప్పుడు దాన్నే నిశ్చయంగా పెంచుకోవాలి. తరువాత ఆ ఆలోచననే మరింత దృఢతరం చేసుకుంటే అప్పుడెంతో సంతోషం, బుద్ధి వికాసం కలిగి మనసుకి ప్రసన్నత లభిస్తుంది అని ఒక మహాత్ముడు చెప్పాడు. నాకా మాటల్లోని అనుభవాన్ని పొందాలని అనిపించింది. అదేవిధంగా నేను అనుభవాన్ని పొందినప్పుడు నా మనసుకి శాంతి, అంతఃకరణలో ఆశ్చర్యం కలిగాయి. అది షిరిడీలాంటి పవిత్ర స్థానం. ఆ రోజు గురువారంలాంటి శుభప్రదమైన రోజు. ఆ రోజంతా రామనామాన్ని అఖండంగా జపించాలని నాకనిపించింది. బుధవారం రాత్రి పక్కమీద శరీరం నిద్రలోకి జారే వరకు నా మనసు శ్రీరామప్రభు చింతనలో మునిగింది. హృదయంలో దాన్నలాగే పెట్టుకున్నాను. ప్రాతకాలం మేలుకోగానే మనసుకి రామనామం గుర్తొచ్చింది. అలాంటి భావన చెలరేగటం వల్ల నాలుకకు సార్థకత కలిగినట్లనిపించింది. అప్పుడు నిశ్చయంతో మనసుని స్థిరం చేసుకుని శౌచము, ముఖ ప్రక్షాళనము పూర్తి చేసి దొరికిన పూలను తీసుకుని సాయిబాబా ప్రాతకాల దర్శనానికి బయలుదేరాను. దీక్షిత్ ఇంటి బయటకొచ్చి బుట్టివాడాని దాటినప్పుడు ఔరంగాబాద్కర్ మధురంగా ఓ అందమైన గీతాన్ని పాడటం వినిపించింది. ఆ సందర్భోచితమైన గీతాన్ని ఓవి రూపంలో పెడితే మూలంలోని స్వాభావిక మాధుర్యం పోతుందని, శ్రోతలు నిరాశ చెందుతారని, ఆ గీతాన్నే ఉన్నదున్నట్లు నేను పాడి చూపిస్తే శ్రోతలు ఆనందిస్తారు, వారికి మూలగీతంలోని శుద్ధ ఉపదేశం తెలుస్తుంది అనిపించింది.
గురుకృపాంజన పాయో మేరి భాయి, రామ బినా కచు మానత నాహి, అందర రామ బాహర రామ, జహ దేఖే వహ పూర జాగత రామ సోవత రామ సపనే మే దేఖత సీతారామ ఏక జనార్దన అనుభవనీకా జహాం దేఖే వహ రామ సరీఖా.
ఓ సోదరా, గురుకృప అంజనం అంటే కళ్ళకి పెట్టుకునే కాటుక. దానివల్ల దృష్టి సరి అవుతుంది. అది నాకు లభించింది. ఇప్పుడు నేను రాముణ్ణి తప్ప వేరెవరినీ అంగీకరించను. అంతఃకరణలో రాముడు, బయట రాముడు, ఎక్కడ చూస్తే అక్కడ ఆ పూర్ణ కాముడు అంటే సర్వ ఇచ్ఛలు నెరవేరిన రాముడే కనిపిస్తున్నాడు. మెళకువతో ఉన్నప్పుడు రాముడు, నిద్రిస్తున్నప్పుడు రాముడు, ఇంకా స్వప్నంలో కూడా ఆ సీతారాముడే నాకు కనిపిస్తున్నాడు. స్వామి జనార్దనుని శిష్యుడు ఏకనాథుడికి ఒక ఉత్కృష్టమైన చక్కని అనుభవం వచ్చింది. అతనికి ఎక్కడ చూసినా రాముడే కనిపించాడు. రామనామాన్ని చిత్తంలో పెట్టుకోవాలని మొదటే మనసులో నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయాన్ని ప్రారంభించకముందే ఆ గీతంతో అది దృఢతరమైంది. దానివల్ల మనసుకి జ్ఞానం కలిగింది. నా నిశ్చయమనే అంకురాలపై దయాసాగరులైన సాయి సమర్థులు ఈ గీతమనే నీటిని చిలకరించారు. చేతిలో తంబూరా పెట్టుకుని సాయిబాబా ఎదుట ప్రాంగణంలో ఉచ్చస్వరంతో ఔరంగాబాద్కర్ పాడిన ఈ గీతాన్ని నేను విన్నాను. ఔరంగాబాద్కర్ బాబా భక్తుడు, నాలాగే బాబా పాదాల్లో నిష్ట ఉన్నవాడు. అనేక గీతాలు అతనికి కంఠతావచ్చు, అయినా అప్పుడతనికి ఈ గీతమే పాడాలని అనిపించటమేమిటి? నా మనసులోని ఆలోచన ఎవరికీ తెలీదు. మరతను ఈ గీతాన్నే ఎందుకు పాడాడు? బాబా తమ సూత్రాన్ని ఎలా కదిలిస్తారో అలాగే మనసుకి స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం తోలుబొమ్మలం. సాయి జనని సూత్రధారి, ఆయన ఏమీ మాట్లాడకుండానే చక్కని ఉపాసనను నాకు ప్రసాదించారు. నా మనసులోని కోరిక బాబా అంతఃకరణలో ప్రతిబింబించింది. పైన వర్ణించినట్లు ఆయన నాకు అనుభవాన్నిలా నిశ్చయంగా ఇచ్చారు. ఈ నామానికి ఎంత మహత్వం ఉందో సత్పురుషులు, ఆచార్యులు వర్ణించారు. పామరుణ్ణైన నేనేం వర్ణించగలను? స్వామి సమర్థ రామదాసు అంటారు, ఈ రాఘవుని నామం ఎంత అందమైనది. చక్కగా, సులభంగా, ఉచితంగా వచ్చింది. సంసార మూలాన్ని నిర్మూలిస్తుంది. జీవులకి ఇదే కైవల్య సాధనం. మనాచే శ్లోక్ 88. తరువాత సంత తుకోబా ఇలా అంటారు. తుకా అంటున్నాడు, రామనామంతో నేను కృతార్థుణ్ణయ్యాను. నామం ఉచ్చరించటానికి ఏమీ ఖర్చు కాదు. నామమంత్రం కష్టం కాదు. అది కేవలం రెండక్షరాలు మాత్రమే. రామ, రామ అని ఉచ్చరించండి. సంత తులసీదాసు ఇలా అంటారు, రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానంచేశాయి. జ్ఞాన గుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామరక్షాస్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామ మహత్వాన్ని చెప్తూ విష్ణువు యొక్క 1000 నామాలు ఒక్క రామనామంతో సమానమని అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. ఈ నామం వల్లనే స్వరూపం ప్రాప్తిస్తుంది. రామ అనే రెండక్షరాలను కోయవాడు తిరగేసి అనగా ఆ దారిదోపిడీ దొంగ ఉద్ధరించబడ్డాడు. కోయవాడు వాల్మీకి ఋషి అయ్యాడు. అతనికి తానన్నమాటలు నిజమయ్యే సిద్ధి ప్రాప్తించింది. మరా మరా అని తిరగేసి అంటుంటే నాలుకపై రాముడుత్పన్నమైనాడు. రాముడు జన్మించటానికి ముందే అతను ఆయన చరిత్రను వ్రాశాడు. రామనామంతో పతితులు పావనమవుతారు. రామనామంతో గొప్ప లాభం కలుగుతుంది. రామనామంతో అనన్య భజన జరుగుతుంది. రామనామంతో మానవులకి బ్రహ్మప్రాప్తి అవుతుంది. రామనామ ఆవర్తనతో జనన మరణ పరిభ్రమణ తప్పుతుంది. ఒక్క రామనామస్మరణతో లెక్కలేనన్ని లాభాలు కలుగుతాయి. రామనామ గర్జన ఉన్నచోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. కోట్లాది విఘ్నాలు నాశనం చేస్తుంది. దీనులను రక్షించేది ఈ రామనామమే. సాయిబాబాకి ఉపదేశం చేయటానికి యోగ్యమైన స్థానము లేదా సమయము అవసరం లేదు. ఆయన లేస్తూ, కూచుంటూ, నడుస్తూ సహజంగా, నిశ్చయంగా ఉపదేశం చేసేవారు. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను ఆదరపూర్వకంగా వింటే శ్రోతలకి సాయిబాబా దయ, సర్వవ్యాపకత అనుభవంలోకి వస్తాయి.